विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి వైరముతో నిరంతరం మనస్సులోనే నిలుపుకున్నటువంటి భక్తుడు కంసుడు. అందుకని కంసుడిది వైరభక్తి అన్నారు. అందు శ్రీకృష్ణుడిని సంహరించడానికి అక్రూరుడనే తన బంధువుని పిలిచి, రేపు ఉదయం స్వయముగా నీవే నా రథము తోలుకుని బృందావనానికి వెళ్ళి ధనుర్యాగము చూడడానికి బలరామకృష్ణుల్ని ఆహ్వానించి రథంలో కూర్చోబెట్టుకుని ఇక్కడికి తీసుకురా, వారితో పాటు మొత్తం నందాదులందరినీ రమ్మను, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అనగానే అక్రూరుడు, సృష్టి యొక్క రహస్యం విచిత్రంగా ఉంటుంది, ప్రతివాడు తాను అనుకున్న పని చెయ్యగలను అనుకుంటాడు, కానీ భగవన్ నిర్ణయం మరొక రకంగా ఉంటుంది. అయినా మహారాజు ఆజ్ఞాపించాక కాదు అనకూడదు కాబట్టి నేను బయలుదేరతాను, ఆ తరువాత నీవు చెప్పినట్టే చేస్తాను. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం, నీ అనుగ్రహం, మధ్యలో కాలప్రభావం, ఇవన్నీ కలిపి ఎలా పని నిర్వహించాలో నిర్వహిస్తాయి అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక రావడానికి మార్గం సుగమమయ్యింది కనుక వచ్చిన తర్వాత ఆయన్ని ఎలా సంహరించాలి అని ఒక గొప్ప ప్రణాళిక వేసుకున్నాడు కంసుడు. మామూలు ప్లాన్ కాదది, పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క ప్రణాళిక అది. శ్రీకృష్ణుడు రాగానే ఆయన్ని చంపడానికి ముందుగా ఒక గొప్ప ప్రాకారాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ రోజులు ఏం చేసేవారంటే కుస్తీ పట్లు చూడడానికి దానికి ఒక స్టేడియం, క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అటువంటి స్టేడియం ఏర్పాటు చేసుకున్నారు. అది వృత్తాకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. అక్కడ మహారాజు గారు ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుంటాడు. ఎదురుగుండా గోదాలో అంటే మైదానంలో కుస్తీ పట్లు పెట్టేవాళ్ళు కొందరున్నారు. ఈ కుస్తీ పట్లు పెట్టేవాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు చాణూరుడు. మొత్తం మల్లులు దాదాపుగా 228 మంది ఉన్నారు అంటుంది భాగవతం. చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోశలుడు, కూటుడు, ధార్తరాష్ట్రుడు, అరుకాషుడు, అంబరీషుడు, ఉగ్రవాది, మహాసేనుడు, భోజసేనుడు, ఇలా మొత్తం 228 మంది ఉన్నారు. వీళ్ళందరి పేర్లు చెబితే పురాణం అంతా వాళ్ళతోటే సరిపోతుంది. అందుకని కొంతమంది పేర్లు చెప్పి మిగతా ఆపవలసి వస్తుంది. ఈ అందరికీ నాయకుడు, ఈ మల్లులందరికీ అంటే ఈ బాక్సింగ్ చేసే వాళ్ళందరికీ నాయకుడి పేరు చాణూరుడు. వాడెవడో తెలుసా? ఆంధ్రుడు. తెలుగువాడు ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి కంసుడికి సాయం చేశాడు. అప్పుడప్పుడు ఈ తెలుగు వాళ్ళకి ఏం పడుతుందో కానీ దుర్మార్గులకు కొంచెం సాయం చేసి దెబ్బలు తింటూ ఉంటారు, మళ్ళీ బాగుపడుతూ ఉంటారు. ఇదేంటంటే పద్మాకర్ గారు చాణూరుని పట్టుకుని ఆంధ్రుని చేశారు, మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి అంటే నేనేం చేయనండి, చాణూరాంధ్ర నిశోధన అని విష్ణు సహస్రనామంలో ఉంది చూసుకోండి, చాణూరుడని ఆంధ్రుణ్ణి సత్తునివాడు కృష్ణుడు అని. అంటే అప్పుడప్పుడు మన వాళ్ళు కొంచెం ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ బాగుపడుతూనే ఉంటారు. ఇది కాలప్రభావం. ఈ ముష్టికాదుల్ని చాణూరుణ్ణి అందరినీ పిలిచి కంసుడు ఎల్లుండి శ్రీకృష్ణుడు వస్తాడు, రేపు అక్రూరుడు ఎక్కడికి వెడతాడు ఎల్లుండి తీసుకొస్తాడు, ఆవలెల్లుండి చతుర్దశి ఆ రోజున మనందరం కూడా ధనుర్యాగం మొదలు పెడతాం. కృష్ణుణ్ణి ఏదో రకంగా కవ్వించి మల్లయుద్ధానికి పిలవండి, మల్లయుద్ధంలో వాళ్ళు పిల్లలు మీరు మల్లులు కాబట్టి నల్లుల్ని నలిపినట్టు నలిపి చంపేసేయండి. ఇలా చంపారంటే మీకు కావలసినంత టీఏ డిఏ ఒకటి జీతాలు ఎంత కావాలంటే అంత వేసుకోండి పర్వాలా అన్నాడు. అప్పుడు చాణూరుడు మహారాజా అదెంత పని, అందులో మన వాళ్ళు ఉన్నారంటే ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా 5,000 కోడిగుడ్లు పుచ్చుకుంటారట ఉదయం పూట, దీంతోపాటు మళ్ళీ కొన్ని కోళ్ళు గొర్రెలు, ఇక మధ్యాహ్న భోజనం. వాళ్ళు గనక ఇక్కడికి వచ్చారంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక జంతువు మిగలదు, మనల్ని కూడా మింగేస్తారు చైనా లాంటి వాళ్ళు. వాళ్ళు ఈ చైనీసు భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు తినడం బాగుండదు కాబట్టి వదిలేస్తారు, కానీ వాళ్ళు తిననిది అంటూ లేదు బాబు, విషం తప్పని తిన్నారు వాళ్ళు. అలాగే వీళ్ళు పరమ దుర్మార్గులు, అందువల్ల కృష్ణుడిని చంపుతాం అన్నారు. అయినా వీడికి నమ్మకం లేదండోయ్, మల్లుల చేతిలో కూడా కృష్ణుడు చావకుండా ఉంటే అలా కాబట్టి ఇక్కడ దాకా రానివ్వకుండా ఎంట్రన్స్ దగ్గరే చంపేస్తే బాగుండని, ప్రధాన ద్వారం ఉంటుందిగా స్టేడియంలోకి రావడానికి, ఆ ప్రధాన ద్వారం దగ్గర ఒక ఏనుగుని నిలబెట్టాలనుకున్నాడు. ఆ ఏనుగు పేరు కువలయాపీడము. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కువలయం అంటే భూమండలం. భూమండలంలో ఉన్న 10,000 ఏనుగుల్ని చంపిందిట ఆ ఏనుగు, అందుకని కువలయ ఆపీడము అన్నారు. ఈ కువలయాపీడం అనే ఏనుగు అంటే కంసుడికి చాలా ఇష్టం. ఈ ఏనుగుని నడిపే ఒక మావటివాడు ఉన్నాడు, ఈ మావటివాడిని పిలిచి ఒరే హస్తిపక, రేపుగాక ఎల్లుండి బలరామకృష్ణులు వస్తున్నారు, వాళ్ళని ఈ క్రికెట్ స్టేడియం లాంటి మన మల్లరంగంలోకి పిలుస్తాం, పిలిచేటప్పుడు గుమ్మం దగ్గర ఏనుగు నిలబెట్టి ఒక్క తొక్కు తొక్కించే ఏనుగుతో వాళ్ళని చంపేశావంటే నీకు కూడా కావలసినంత జీతం ఇచ్చేస్తానన్నాడు. అలాగే మహారాజా అన్నాడు. వాడు ఏనుగుతో తొక్కించడానికి వాడు సిద్ధపడ్డాడు. అంటే ప్రారంభంలో ఏనుగు కిందైనా పడి చావాలి, ఏనుగు కింద పడి చావకపోతే చంపడానికి మల్లులు ఉన్నారు, మల్లుల చేతిలో కూడా చావకపోతే కృష్ణుడు చావడేమో అని వాడికి బాగా అనుమానం. అందుకని ఏం చేశాడంటే వాడి దగ్గర స్పెషల్ కమెండోస్ ఉన్నారు, మూలబలము అంటారు వీళ్ళని, చిట్ట చివరిగా యుద్ధానికి వచ్చేటటువంటి బలం వాళ్ళు. వాడు ఒక్కొక్కడు కొన్ని వందల మందిని టపటప చంపగలరనమాట. అటువంటి ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి భటుల్ని పిలిచాడు. ఒరే మీరందరూ కూడా ఈ మల్ల రంగము చుట్టూత కాపలా ఉండండి, నేను పిలిచినప్పుడు వచ్చి కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపి పారేయండి అనగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎంతమందిని సిద్ధం చేసుకుని వీడు పడుకోవడానికి వెళ్ళాట, అయినా వాడికి నిద్ర పట్టలేదు. ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, వీళ్ళ చేతిలో చస్తాడో, లేక నన్నే చంపుతాడో అనే బెంగతో వాడు ఆ రోజు నుంచి కంటికి సరిగ్గా నిద్రపడితే ఒట్టు ఎప్పుడు నిద్రపోలేకపోయాడు. బలమైన శత్రువు ఉన్నవాడు నిద్రపోడు. అందులో పరమాత్ముడితో తగాదా తెచ్చుకున్నాడు వాడు చూస్తూ చూస్తూ. అందువల్ల ఎప్పుడు నిద్రపోలేదు వాడు. ఒకే ఒక్కసారి నిద్రపోయాట, ఎప్పుడు చచ్చాక దీర్ఘ నిద్రపోయాడు. అప్పటిదాకా వాడికి నిద్ర లేకుండా పోయిందిటి పాపం. ఈలోపు ఇక్కడ అక్రూరుడు ఇంటికి వెళ్ళాడన్న పేరే కానీ ఆయనకి నిద్ర పట్టలేదు. ఆయనకి ఎందుకు నిద్ర పట్టలేదంటే ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను బృందావనానికి వెళ్ళి కృష్ణుణ్ణి చూస్తానా అని భాగవత సప్తాహం ఆరంభానికి ముందు ఎప్పుడు తెల్లవారుతుందా, భాగవత సప్తాహం స్వామీజీ దగ్గర చేద్దామా అని నేను నిద్రపోనట్టుగా నిద్రపోలేదు ఆయన. ఈ విధంగా రాత్రంతా పాపం ఆయన జాగరణ చేసి తెల్లవారు సమరు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని 3 పూట్ల సంధ్యావందనం చేస్తాడు ఆయన. అందువల్ల సంధ్యావందనం చేసుకుని మంచి రథం సిద్ధం చేసుకుని 4 గుర్రములు దానికి తగిలించి పూంచి ఈ రథం ఎక్కి మెల్లగా బృందావనానికి బయలుదేరాడు. ఆ రోజుల్లో అడవుల్లో వెళ్ళాలి కదా, కాబట్టి అడవి మార్గంలో రథం కొంచెం మెల్లగా వెడుతుంది. ఇప్పుడంటే అన్ని రోడ్లు పడిపోయాయి కాబట్టి టపటపా వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రోజుల్లో కృష్ణుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి కనీసం 3-4 గంటలు పట్టేది. అలా మెల్లగా రథం తోలుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. రథం తోలుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెడుతున్న అక్రూరుడు తన మనస్సులో ఏమనుకున్నట్ట, నేను మరి కొద్దిసేపట్లో కృష్ణుడిని చూడబోతున్నాను, నాకు మహాయోగం పడుతోంది, నారదుడి ద్వారా శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని తెలిసింది, ఇప్పుడు ఆయన్ని ఎలా చూస్తానో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన నన్ను ఎలా అనుగ్రహిస్తాడో అని పరిపరి విధాలుగా అనుకున్నాడు. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖ ప్రభావళి జేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అట్టి దేవరన్ వైరముతోడనైన పిలువన్ నను వంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గునే. కంసుడు లాంటి మిత్రుడు అసలు ఈ లోకంలో ఉంటాడా? ఫ్రెండ్ అంటే మిత్రుడు అంటే కంసుడే. ఎందువల్ల నా మీద అనవసరంగా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? ఎందుకనుకున్నాడో తెలుసా మాట ఆయన? పండితులు వేల సంవత్సరములు తపస్సు చేసి శ్రీకృష్ణుడి అరికాలు కింద ఉన్న ఇంత దుమ్ము కళ్ళతో చూడలేకపోయారట. అటువంటి పండితులకు దేవతలకు కూడా దుర్లభమైన కృష్ణుడి పాదాలు చూసే భాగ్యం కంసుడిచ్చాడు నాకు. అందువల్ల మిత్రుడంటే వాడు. ఎందుకు ఇచ్చాడు కంసుడి భాగ్యం నాకు? కృష్ణుడి మీద వైరం, శ్రీకృష్ణుడిని సంహరించాలి అనే కోరిక, ఈ కోరికతో కృష్ణుణ్ణి తీసుకురమ్మని నన్ను పంపాడు. ఏ నన్ను కాకుండా ఇంకెవరినైనా పంపచ్చుగా, కానీ ఈ భాగ్యం నాకే కలిగించాడు. ఏ వంకతో అయినా కంసుడు రథమిచ్చి కృష్ణుడి దగ్గరికి నన్ను పంపాడు. ఆహా కంస, నువ్వురా మిత్రుడు అంటే ఎందుకు కాఫీ హోటల్కి తీసుకెళ్ళి టీ చొక్క కాఫీ చొక్క పోసే ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్సేనా? కాదు కాదు, శ్రీకృష్ణ దర్శనానికి పంపిన మిత్రుడే మిత్రుడు అంటే నువ్వు కృష్ణుడికి శత్రుడివి కానీ నాకు మిత్రుడివి. నిజంగా కృష్ణ కరుణాపాత్రుణ్ణి చేసిన నీకు నమస్కారం. నేను మరికొద్దిసేపట్లో కృష్ణుడిని చూడబోతున్నాను, ఇప్పుడు ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు? కొంతమంది వర్ణించారు, ఆ వర్ణనని బట్టి కృష్ణుడిని తెలుసుకున్నాను తప్ప అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో ఇప్పటికీ నాకు తెలియదు. కానీ నేను ఆ కృష్ణుడిని చూస్తాను, చీకటి పడేలోపు వెళ్ళి కృష్ణుడిని చూస్తాను. కృష్ణుడిని చూడగానే అలా కాళ్ళ మీద సాష్టాంగం పడిపోతాను, దండ ప్రణామం చేస్తాను. అప్పుడేం చేస్తాడు ఆయన? కాలమును అదుపులో పెట్టే తన చేతిని నా శిరస్సు మీద పెడతాడు, నన్ను దీవిస్తాడు. ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యి? మృత్యువుని కాలసర్పాన్ని అదుపులో పెట్టే చెయ్యి. ఆ హస్తం నా మస్తం మీద పెట్టగానే నా సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి, నేను శాశ్వత కైవల్యం పొందుతాను. ఆయన నన్ను తప్పక దీవిస్తాడు, ఎందుకంటే ఆ పరమాత్మకి రాగద్వేషాలు లేవు. కానీ మళ్ళీ అనుమానం వచ్చింది దీనికి. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ హింసింప ఏ తెంచినాడు, ఇతడా కంసుని చేత పంపుబడి నన్ హింసింప ఏ తెంచినాడు, అతి దుష్టుండని చూచునో సకల భూతాంతర్ బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతిగా వినుచునో ఏ క్రియం బలుకునో నా భాగ్యమెట్లున్నదో. పోతన గారికి బాగా ఇష్టమైన పదం ఒకటి ఉంది, నా భాగ్యం ఎట్లున్నదో, ఏమో నా అదృష్టం ఎలా ఉందో. ఈ పదం మొత్తం భాగవతంలో 48 సార్లు వాడాడు ఆయన పద్యంలో. నేను లెక్కేసి చూశాను అనమాట మొత్తం పద్యాలన్నీ. 48 పర్యాయములు నా భాగ్యం ఎట్లున్నదో అంటాడు ఆయన. ఏమో ఆ కృష్ణుడి దగ్గరికి నేను వెడతాను, ఆయన నన్ను ఎలా అనుగ్రహిస్తాడో, నేను వెళ్ళినంత మాత్రం చేత ఆ పరమాత్మ నన్ను కరుణించాలనుందా, నా అదృష్ట రేఖ ఎలా ఉందో అంటాడు ఆయన. ఎందుకని అంటే నేను కృష్ణ భక్తుణ్ణి సందేహము లేదు, కానీ ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి వెడుతున్నాను? కంసుడు పంపగా వెడుతున్నాను. అందువల్ల కృష్ణుడు నన్ను తూచి చూడగానే ఈతడు కంసుడు పంపించగా వచ్చాడు, వీడు దుష్టుడు, నన్ను హింసించడానికి, నా ప్రాణం తీయడానికి కంసదూతగా వచ్చాడు అని నన్ను చూడగానే తిట్టుకుంటాడా? లేక సకల ప్రాణులలో ఉంటాడు ఆయన, ఆయన లేని చోటు లేదు, ప్రతి ప్రాణిలో ఉంటాడు గనక నా హృదయంలో కూడా ఉంటాడు. నా హృదయం, నా మనస్సు, నా ప్రేమ ఆయనకి తెలుసు కాబట్టి నన్ను గుర్తించి ఈతడు కంసుడు పంపించగా వచ్చినప్పటికీ నా భక్తుడు, పరమ పుణ్యాత్ముడు అని భావించి నన్ను గౌరవిస్తాడా? నా మెడలో దండ వేసి గండపెండీరం కాలికి వేసి నన్ను గౌరవిస్తాడా? లేక దుష్టుడని తిరస్కరిస్తాడా? నాకు సత్కారమా చిత్కారమా, తిరస్కారమా పురస్కారమా, సన్మానమా అసన్మానమా, ఏమో ఏం జరుగుతుందో అని మనస్సులో మళ్ళీ అనుకున్నాడు. అంతలోనే ఆశ కలిగింది, నేను ఎప్పుడో తపస్సు చేసి ఉంటాను, పూర్వజన్మలో తపస్సు చెయ్యకపోతే కృష్ణుడిని ఎలా చూడగలుగుతాం? మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతో తపస్సు చెయ్యకపోతే. ఇంకా ఒక్క ముక్కలో చెప్పనా మీకు, గరుడ పురాణంలో చాలా అధ్యాయాలు ఉంటాయి, అందులో ప్రేతకాండ ఒకటి ఒక పెసర చదువుతున్నారు, కానీ దానికి ముందు కృష్ణుడికి సంబంధించిన చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో ఏమన్నాడు తెలుసా? కృష్ణుణ్ణి ఒక్కసారి తలుచుకోవడానికి 100 జన్మల పుణ్యం ఉండాలట, కృష్ణుణ్ణి చూడాలంటే 1,000,000,000 పుణ్యం ఉండాలట. శ్రీకృష్ణ స్వరూపం ఎక్కడుంటుంది అంటే, నేను చెప్పేది ప్రామాణికంగా చెబుతున్నాను, పురాణంలో మాట. మీరు కృష్ణుణ్ణి డైరెక్ట్గా చూడలేరు, మరి కృష్ణుడు ఎలా చూస్తారు? మీరు నమ్మిన సద్గురువు యొక్క రూపంలో కృష్ణుడు దర్శనమిస్తాడు. ఆ సద్గురువుని చూడడానికి 100,000,000 అంటే 100,000,000, సహస్రం అంటే 1,000,000,000 అనగా 10,00,000,000 పుణ్యం ఉంటే ఇప్పుడు మీరు ఈ గురువుని చూడగలిగారు. ఇవాళ మీ సద్గురువుని మీరు చూడగలుగుతున్నారంటే, ఆయన ప్రేమ పొందగలుగుతున్నారంటే అది ఈ జన్మలో పుణ్యం అనుకోకండి. నేను చెప్పింది గరుడ పురాణములోని శ్రీకృష్ణ చరిత్రలో శ్లోకం, అందులో ఏమన్నాడు? 100,000,000 జన్మ సంచిత తపఃఫలమున్నవాడు దత్తాత్రేయ స్వరూపమైన గురువుని చూడగలుగుతాడు. ఇవాళ మీరు ఇక్కడ ఎదుర్కొండ కూర్చుని మేము క్షణంలో చూడగలిగాం అనుకుంటున్నారంటే దీని వెనకాతలు ఇన్ని జన్మల పుణ్యం ఉంది. పుణ్యం ఉంది చూశారు, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఏం చేయాలి? మీరు సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యం వల్ల ఆయన దర్శనం చేసుకుని ఓ దండం పెట్టి ఇంత అన్నం తిని వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. నిరంతరం విడిచిపెట్టకుండా తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, నిద్రపోతున్నా అదే పనిగా ఆ గురువుని స్మరించాలి, ఆ గురువుని అనుకరించాలి. ఇక్కడ ఒక ముక్క చెప్పాడండి భాగవతంలో, మీరు నమ్మిన మీ గురుదేవుణ్ణి ఒక రకంగా కాదట, ఎప్పుడూ అనుకరించాలట. కొంతమంది ఏం చేస్తారు? ఆయన వేషాన్ని అనుకరిస్తారు. వాళ్ళు గడ్డం పెంచుకుని టోపీలు పెట్టుకుని వేషం వేసుకుని కొందరు అనుకరిస్తారు, కొందరు నామస్మరణం చేస్తారు, కొందరు కూడా ఉంటారు, కొందరు ఆయన కీర్తనలు పాడుతారు, కొందరు ఆయన చరిత్రని స్మరిస్తారు, కొంతమంది నిద్రపోతున్నా మెలకువ తెచ్చుకున్న రూపాన్ని కళ్ళ ముందు దర్శిస్తారు, హృదయంలో దర్శిస్తారు. ఇలా అనేక రూపములుగా అనుసరించి, అనుకరించి, స్మరించి, తరించిపోతారు అంటాడు ఆయన. ఈ పని మనం చెయ్యాలి, అందుకనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం. ఇక్కడ 7 రోజులు పురాణం వంకతో ఎందుకు కూర్చోబెడుతున్నారంటే, ఈ వంకతో అయినా నా దర్శనం చేసుకోండి రా, ఒత్తప్పుడు ఇన్ని గంటలు మీకు నేను ఇవ్వలేను రా బాబు అని కూర్చోబెట్టారు. లేకపోతే మీరు 7 రోజులు ఉండలేరు కదా, చూస్తూ చూస్తూ ఎల్లవేళలో అందరం కూడా ఉండలేం కదా. అందరం మనం ఏమి జయ విజయుల్లాగానో, లేకపోతే కృష్ణుడి పక్కన బంధువుల్లాగానో తిరగలేము. అందరూ దత్తపీఠంలో ఇక్కడే ఉండలేరు. కనీసం ఒక వీక్ డేస్ ఇలా చూస్తే వీక్ అయిపోకుండా ఆయన దగ్గరికి పీక్కి వెళ్ళిపోతారు, పరమాత్మ యొక్క అనుగ్రహం దగ్గరికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, ఇక్కడ ఈ మహాత్ముడు అక్రూరుడు అన్న మాట ఏమిటో తెలుసా? ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనుడు, నా ఎట్టి వివేకహీనుడు ఆది మునీంద్రులు యోగ దృష్టుల పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్హరి చూడగల్గడిన్. శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? అందరికీ ఈశ్వరుడు, అధిపతి. ఈశ్వరుడు అంటే అధిపతి, అంతకంటే గొప్ప రాజు లేడు. అటువంటి వాణ్ణి యోగులు యోగాభ్యాసము చేసి యోగ దృష్టితో కూడా చూడలేని ఆ పరమాత్మని, మనస్సులో తపస్సు చేసి పట్టుకోలేని పరమాత్మని ఇప్పుడు నేను చూస్తున్నాను. చూస్తున్నానంటే నేను పూర్వజన్మలో ఏమి తపస్సు చేశాను. రేఖ రెండోది, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో. 7 రోజులు ప్రొద్దున్న సాయంత్రం విడిచిపెట్టకుండా భాగవతం శ్రద్ధతో దత్త సన్నిధానంలో కూర్చుని విన్నానేమో. ఎట్టి చరిత్రమని స్పష్టంగా చెప్పాడు. ఇలా శ్రద్ధగా పురాణం వింటే ఆ పరమాత్మ దర్శనం శాశ్వతంగా లభిస్తుందిట. అందువల్ల ఏమో నేను ఎప్పుడు పురాణం శ్రద్ధగా విన్నానో, విన్నప్పుడు గోడకు జారబడి నిద్రపోకుండా విన్నానేమో, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విన్నానేమో. వినబట్టి ఇవాళ ఆ గురువు యొక్క దర్శనమవుతున్నది. లేక నా పవిత్రమైన ధనం, నేను కష్టపడి సంపాదించిన ధనం ఏ మహాత్మునికి దానం చేశాను. ఇక్కడ ఆ మాట కూడా అన్నాడు ఆయన, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు. నా పూర్వజన్మలో నా ధనమును ఏ మహాత్ములకి, అర్హత కలిగిన వాళ్ళకి దానం చేశాను. ఈ జన్మలో కృష్ణుణ్ణి చూస్తున్నాను. ఈ కృష్ణుణ్ణి చూడాలి. ఆయన నేను కళ్ళారా ఇప్పటి వరకు చూడలేదు, కానీ చెవులారా విన్నాను కదా, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆయన ఎలా ఉంటాడో. ఆయన్ని మరికొద్దిసేపట్లో చూస్తాను. చూడగానే పులకించిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోతాను. ఆయన ఎలా ఉంటాడు, ఆయన తామర పువ్వులు లాంటి కళ్ళతో ఉంటాడు. ఆ తరువాత నీలమేఘం వంటి రూపం కలిగి ఉంటాడు. ఆ పరమాత్ముని రూపాన్ని కొంచెం కొంచెం కళ్ళు మూసుకుని, ఏది రథం నడుపుతూ కూడా కళ్ళు మూసుకున్నట్టేనే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోకూడదు, మూసుకుంటే ప్రమాదం. కానీ ఈయన పరమాత్మకు అన్ని అర్పించేశాడు కదా, అందుకని కళ్ళు మూసుకునే రథం నడిపిస్తున్నాడు. అల్లకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రభోద్దామై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షుని నిమ్మగంబు కననౌ సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచునున్నవి ఈ వనమృగవ్రాతంబులి త్రోవలం. శ్రీకృష్ణుడి ముఖం మీద ముందుగా కనపడేవి తల వెండ్రుకలు, ఒత్తుగా నల్లగా గిరజాల జుట్టు ఉంటుంది కృష్ణుడికి. ఈ జుట్టు చెవుల మీద ముఖం మీద పడుతూ ఉంటే మధ్య మధ్యలో ఇలా తోసుకుంటూ ఉంటాడు. అంత అందమైన జుట్టుతో ఉన్న, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళతో ఉన్న, చంద్రబింబంలాగా నవ్వు ముఖంతో ఉన్న ఆ కృష్ణుణ్ణి మరికొద్దిసేపట్లో చూడబోతున్నాను. శ్రీకృష్ణుడి చెవులకి కుండలములుంటాయి. ఈ కుండలముల కాంతి బుగ్గల మీద పడి ఈ బుగ్గలు తడుక్కని లైటింగ్ పడినప్పుడు వెలిగిపోయినట్టుగా వెలిగిపోతూ ఉంటాయి, సూర్యకాంతితో వెలిగిపోయినట్టుగా వెలిగిపోతూ ఉంటాయి. అటువంటి కృష్ణుణ్ణి చూడబోతున్నాను. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, నవ్వు ముఖంతో ఉన్న కృష్ణుణ్ణి చూడబోతున్నాను. అప్పుడు ఆయన నన్ను దీవిస్తాడు. సందేహం లేదు, ఇప్పటికే ఆవులు మధ్యాహ్నం అయిపోతుంది కనుక ఎళ్ళకపోతున్నాయి, నేను కూడా ఆయన్ని చూస్తాను వచ్చి అనుకున్నాడు ఆయన. ఇంతలో ఏం జరిగింది, హఠాత్తుగా రథం ఆగిపోయింది. గుర్రములు ఎంత కొట్టినా కదలడం లేదు. ఏమిట్రా గొడవ వచ్చింది, ఈ గుర్రములు కదలమంటే కదలవు అనుకున్నట్ట. అవి మామూలు గుర్రాలు కాదు, స్వామీజీ దగ్గర ఉన్న చిలకల్లాంటి గుర్రాలు అవి. అందుకే వాటికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండడం వల్లే కదలడం లేదట. ఈయనకి ఎందుకు అనుమానం వచ్చింది, ఎంత కొట్టినా కదలటం లేదు గుర్రాలు ఏమిటని కిందకు చూశాడు. ఇప్పుడు అర్థమైంది ఆయనకి విషయం, మీకు కూడా అర్థమై ఉండాలి. ఆ దారిలో కాలి గుర్తులు కనబడ్డాయి. ఆ కాలి గుర్తుల్ని తొక్కి దాటి వెళ్ళడం ఇష్టం లేక గుర్రములాగిపోయాయిట. ఇంతకీ ఎవరివి ఆ కాలి గుర్తులు, జలజాంకుశాది రేఖలు కల హరి అడుగుల చొప్పు. అవి శ్రీకృష్ణుని యొక్క పాద చిహ్నాలు. శ్రీకృష్ణుని అడుగులు తొక్కి వెళ్ళలేక పాపం గుర్రములు కూడా కన్నీళ్లు కారుస్తూ ఆగిపోయాయిట. ఆహా, గుర్రములకు ఎంత భక్తి ఉంది అనిపిస్తోంది ఈ కథ విన్నప్పుడల్లా. అవి కనిపెట్టాయి. ఏమండి, ఈ రోడ్డు మీద చాలా మంది నడుస్తారు కదా, అవి కృష్ణుడి అడుగులు అనేవి ఎలా కనిపెట్టాయి అంటే, శ్రీకృష్ణుడు అంతఃపురమే అలా నడిచి వెళ్ళాడు, ఆయన అడుగుదాడల ఇసుకలో పడ్డాయి. ఆయన అడుగుదాడల్లో ఏముంటాయి, జలజ తామర పువ్వు, అంకుశ ఏనుగుని పొడిచే అంకుశం, యవ మొదలైన చిహ్నాలు ఉన్నాయట. తామర పువ్వు, అంకుశం, శంఖం, చక్రం, ధనుస్సు ఇటువంటి శుభచకనములు అరికాల్లో ఉన్నాయి. ఆయన నడవగానే ఇసుకలో ఆ ముద్రలు పడ్డాయి. ఆ ముద్రలను చూచి ఇవి శ్రీకృష్ణుని పాద ముద్రలు అని కనిపెట్టి గుర్రములు తొక్కి వెళ్ళలేక అలా ఆనంద బాష్పాలు కారుస్తూ ఆగిపోయాయి. అప్పుడు అక్రూరుడు, గుర్రాలు కాదు మీరు, నిజంగా పూర్వజన్మలో తపస్సు చేసిన యోగులయ్యి ఉంటారు, శాపవశాత్తు కర్మవశాత్తు ఇలా గుర్రాలయ్యారు, అందుకే మా కృష్ణుడి పాదముద్రలను చూచి తొక్కట్లేదని కనిపెట్టి రథంలోంచి కిందకి దిగి తాను కూడా ఆ ముద్రల మీద పడిపోయాడు. ఒక్కసారిగా తల పెట్టాడు, అడుగుల మీద పెడతాడు, తల మళ్ళీ పైకెత్తుతాడు, మళ్ళీ తల దాని మీద పెడతాడు, మళ్ళీ పైకెత్తుతాడు, ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. ఈ ఆనందంతో పెద్ద గొడవ వచ్చింది. ఏమిటో తెలుసా, ఆ ముద్రలన్నీ చెరిగిపోయాయి, వాటిని ఇలా లాగేశాడు, తల పెట్టాడు, ఆ ఇసుక నెత్తికి రాసుకున్నాడు, దాంతో కాలి ముద్రలన్నీ మాసిపోయాయి. అందుకే స్వామీజీ పాదాలు ముట్టుకోద్దన్నారు. ముట్టుకోమన్నామంటే మన ఆనందంతో కాళ్ళు మన ఇంటికి పట్టుకుపోతాం. మళ్ళీ ఆయనకి కాళ్ళు ఉండద్దా, మరి ఇంకొకళ్ళని అనుగ్రహించాలి కదా. అందుకని బాబు ఎందుకు వచ్చిందిరా బాబు, మీ భక్తి ఎక్కువైపోయింది నాకు తెలుసు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, మీరు ఒక్కసారి పాదాలు ముట్టుకోవచ్చు అన్నామంటే ఎవరి దారిన వాళ్ళు వేళ్ళు కాళ్ళు అన్ని పట్టుకుపోయి మా ఇంట్లోనే మా స్వామి కాళ్ళు ఉండాలంటాం. మళ్ళీ కొత్త కాళ్ళు తెచ్చుకోగలరు కానీ ఎందుకు వచ్చింది ఉన్న కాళ్ళు ఇచ్చేయడం అని కొంచెం అడ్డంగా ఆ కడ్డీలు పెట్టి మనల్ని నిలబెడుతున్నారు. కానీ లేకపోతే మనం కూడా అంత గొప్పవాళ్ళమే. నేను చాలా చోట్ల చూశానన్నమాట, ఒకసారి పాదాలు ముట్టుకోమన్నమాట గీకి గీకి పాదధూళి ఇంట్లోకి పట్టుకుపోదామని లేని ధూళి కూడా లాక్కుపోతాం అన్నమాట మనం. ఈ వెర్రి భక్తి మనకి, పిచ్చి భక్తి. భక్తి మనకు అవసరమే, తప్పులేదు, కానీ భక్తి మరీ ఈ స్థాయికి పెడుతుంది కనుక కొంచెం జాగ్రత్త వహిస్తాట పరమాత్మ. ఇప్పుడు అడుగుదాడలన్నీ జరిగిపోయాయి చివరికి భక్తి వల్ల. అప్పుడు ఆయన, అయ్యో నా ప్రేమతో నా భక్తితో ఇసుకలో ఉన్న గుర్తులన్నీ చెరిపేశాను, సర్లే అసలు కాళ్లే చూద్దాం, ఇప్పుడు ముద్రలు చూశాను, ఆ ముద్రలున్న భద్రచిహ్నాలతో ఉన్న కృష్ణుడి పాదాలు చూస్తాననుకుని మళ్ళీ రథం ఎక్కి తోలుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన బృందావనం వెళ్ళగానే ఆ సమయంలో ఆవులన్నీ ఇళ్ళకొచ్చాయి, దూడలన్నీ ఇళ్ళకొచ్చాయి, వాటిని పశువుల శాలలో కట్టేశారు, పాలు పితుకుతున్నారట కొన్ని చోట్ల. ఈ గోశాలలో ఏం చేస్తారంటే ఈ రెండు కాళ్ల మధ్యలో ఒక కుండ పెట్టి, అంటే పాల తపేళ అంటారు అన్నమాట, పామర భాషలో చెప్పాలంటే తపేళ అంటారు, ఏమిటో దాన్ని. ఈ గిన్నె పెట్టుకుని పొదుగు దగ్గర కూర్చుని పాలు పితుకుతూ ఉంటే సుయి సుయి అని ఆ పాల శబ్దం అందులో పడుతుంది అన్నమాట. పాలు పితుకుతూ ఉంటే గిన్నెలో పడిన శబ్దాలు వస్తున్నాయి. ఈ సుయి సుయి అనే పాలు పితుకుతున్న శబ్దాలు, దూడలు పాలు తోగుతున్న శబ్దాలు, పాలు తాగిన దూడల్ని వెనక్కి లాక్కొచ్చి స్తంభానికి కడుతున్న దృశ్యాలు, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటున్నారు. ఇంతలో ఇంకోటి ఏం జరిగింది, వీధుల్లో కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలు కొత్త వాళ్ళని చూసి భౌ భౌ అంటున్నాయి. కొత్త కుక్కలకి, కొత్త వాళ్ళని చూస్తే కుక్కలకి భయం, అదేమిటో తెలియదు, కానీ పాత వాళ్ళని చూస్తే మొరగవు, కానీ ఈ కొత్త వాళ్ళని చూసి మొరుగుతున్నాయట. అవేం కుక్కలు మరి పాపం, ఈ కుక్కల మరుగులు చూశారు వాళ్ళు. ఇవన్నీ చూసుకుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనుకుంటూ ఉండగా, ఇక్కడి నుంచే ఈ దూరం నుంచి రథంలో ఉన్న ఆయనకి ఎక్కడో దూరంగా ఉన్న ఒక గోశాల, ఆ గోశాలలో ఇద్దరు మహాపురుషులు కనిపించారు. కన్నే అక్రూరుడు చూశాడు. అక్రూరుడు ఎవరిని, పద్మనేత్రులను, తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన ఇద్దరిని చూచాడు. రంగద్గాత్రులను, తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న కాంతి కలిగిన కాంతిస్వరూపులైన ఇద్దరిని చూచాడు. ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల, ఆవు పాలు పితకడానికి గోశాలలో ఉన్నారు. గోశాలలో ఉండడం వల్ల పాలు పితకడానికి వేసుకునే వేషం వేసుకున్నారు. పాలు పితకడానికి ఒక వేషం, పడుకోవడానికి లుంగి కట్టుకుంటాం, కానీ ఇక్కడ లుంగి కట్టుకుని పురాణం చేస్తే బాగుండదు కదా, కాబట్టి ఎక్కడ ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తారు. అచ్చం గోశాలలోకి వచ్చినప్పుడు వెయ్యవలసిన వేషం వేశారు. ఎంతెందుకు, అసలు గోశాలకి వాళ్లే అందంగా అలంకారంలో ఉన్నారట. తర్వాత ఉద్యత్పీత నీల నవీనోజ్వల వాసులను, ఆ ఇద్దరు రెండు రకాల బట్టలు కట్టుకున్నారు. ఒక ఆయనేమో నల్లని బట్ట కట్టుకున్నాడు, రెండో ఆయనేమో పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు. పీత అంటే పసుపు, నీల నల్లని బట్ట కట్టుకున్నాడు. ఒక ఆయన నీల, ఒక ఆయన పీత. కుసుమ మాలధారులను, మెడలో ఇద్దరు పూలమాలలు వేసుకున్నారు. ధీరులన్, వాళ్ళు పరమ జ్ఞానులు, బుద్ధిమంతులు, ధైర్యం కలిగిన వాళ్ళు. వనితా కాముల, వాళ్ళను చూచిన స్త్రీలంతా వెంటపడతారు, మోక్షకాంత కూడా వాళ్ళ వెంట పడుతుంది. కృష్ణరాముల, ఒక ఆయన కృష్ణుడు ఇంకొక ఆయన రాముడు, ఈ విధంగా బలరామకృష్ణుల్ని చూచాడు. జగద్వంద్య క్రమోద్దాములన్ కనెన క్రూరుడు. ఆ ఇద్దరి యొక్క సుగుణములు, లీలలు, మహిమలు చూచిన వారంతా నమస్కరిస్తారు వాళ్ళకి. ప్రపంచంలో ప్రతి ప్రాణి యొక్క నమస్కారం అందుకునే మహాత్ములు, జగద్గురువులు. కృష్ణం వందే జగద్గురుమంటాం. అటువంటి జగద్గురువుల్ని చూచి టక్కన రథం ఆపి కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళి అమాంతంగా కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. నారదుడు వర్ణించిన దానికంటే కోటి రెట్లు కాంతితో ఉన్నాడు ఈయన. ఈ మహానుభావుణ్ణి, అవతారమూర్తిని, పురుషోత్తముణ్ణి చూచాననే ఆనందంతో కాళ్ళు గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో కాళ్ళు కడిగేశాడు. అప్పుడు కృష్ణుడు ప్రేమగా చేత్తో లేపి, నువ్వు పెద్దవాడివి, వయస్సులో పండితుడివి, నేను కుర్రాణ్ణి, చంటి పిల్లవాడికి దండం పెట్టడం ఏమిటి అన్నట్ట. నాకేమో 8 ఇయర్స్, నీకో 68 ఇయర్స్, ఇద్దరికి మధ్యలో ఇంత తేడా ఉంది, గ్యాప్ ఉంది, అయినా నమస్కరిస్తావేమిటయ్యా అనగా, బాబు నన్ను మోసం చేయకు మళ్ళీ, ఎందుకు వయస్సుంటే, వయస్సుకి పాండిత్యానికి సంబంధం ఏమిటి, నువ్వు జగద్గురుడివి, నేను నీ దగ్గర చదువుకునే ఒక చిన్న విద్యార్థిని, వయస్సు జ్ఞానం అని చెప్పి నన్ను మోసగించకు. మోసగిస్తే నేను నిజంగా పండితుణ్ణేమో, నేను నిజంగా మహాత్ముణ్ణేమో, పెద్దవాణ్ణేమో అనుకుంటాను. నువ్వు సకల లోకేశ్వరుడివైన ఆదిదేవుడివి, అనంతుడివి, వాసుదేవుడివి, విశ్వాత్ముడివి అని నాకు తెలుసు, నారదుడు చెప్పాడు, ఇప్పుడు నిన్ను చూచాను, నువ్వు మాత్రం నన్ను దూరం చెయ్యకు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఎప్పుడూ కూడా నాకు అహంకారం రాకూడదు, నిరహంకార స్థితితో నిన్ను పట్టుకునే భాగ్యం ప్రసాదించు అని భక్తితో నమస్కరించగా, అప్పుడు ఆయన కనికరించి, సర్లే నిన్ను దీవిస్తున్నాను, పెద్ద చిన్న అనను, నమస్కరించావు కదా, ఇక లే అని లేపి తన ఇంట్లోకి తీసుకొచ్చి నందుడు యశోదల ద్వారా ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇప్పించి ఆయనకు ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. ఆయన కూర్చున్నాక తాను, తన తండ్రి అందరూ కూర్చున్నారు. అప్పుడు నందుడు, చెల్లెలు ఎంత బతిమాలినా వినిపించుకోకుండా చెల్లెలు పిల్లల్ని చంపిన నీచుడు కంసుడు, వాడి పరిపాలనలో ఉన్నారు మీరు, పాపాత్ముడి పరిపాలనలో మీరు సుఖంగా ఉన్నారా అని అడగకూడదు, అయినా అడుగుతున్నాను, మీరంతా బాగున్నారా అన్నాడు. అలా నందుడు అడిగిన తర్వాత ఇప్పుడు కృష్ణుడు కూడా అక్రూరుడి చెయ్యి చేతిలోకి తీసుకున్నాడు. అక్రూరుడి భాగ్యం పండింది. సాధారణంగా కృష్ణుడు ఎవరిని చెయ్యి పుచ్చుకుని మాట్లాడడు, ఇవాళ మాట్లాడేట, చేతిని చేతిలోకి తీసుకుని, నాయన అక్రూర అంతా బాగున్నారా, శుభమే నీకు ప్రమోదమే సఖులకున్ చుట్టాలకున్ క్షేమమే అభయం బే ప్రజకు. నీకు శుభమేనా, స్నేహితులంతా బాగున్నారా, చుట్టాలందరూ కులాసాగా ఉన్నారా, అందరికీ భయం లేకుండా సుఖమే కలుగుతోంది కదా, వేళకెంత ఆహారం అందుతోందా, మంచినీళ్ళు దొరుకుతున్నాయా, పాలు అన్నీ మొదలైనవి సమృద్ధిగా లభిస్తున్నాయా, ఇవన్నీ పక్కన పెట్టి ఆకనే ఉన్నాడు. మామ ముక్త భయుండే, మా మామ కంసుడు భయం లేకుండా గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడా తన కాటేజీలో, మామయ్య గారు భయం లేకుండా నిద్రపోతున్నాడా, వాడి సంగతి నాకు బాగా తెలుసు, మీ అందరికంటే మా మామగారి సంగతి నాకు తెలిసినట్టు ఎవరికి తెలుస్తుంది, మామగారి సంగతి ఎప్పుడు అల్లుడికి అలాగే కోడలకి తెలుస్తుంది, నేను అల్లుణ్ణి కదా, మా మామ సంగతి నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు, మా మామగారు ప్రస్తుతం ఎలా ఉన్నారు, రాత్రి నిద్రట్లో ఉలిక్కిపడి లేచి పెళ్ళాం పీక నొక్కట్లేదు కదా, కృష్ణ కృష్ణ అని, మీరంతా ఎలా ఉన్నారంటే, ప్రభు సర్వాంతర్యామివి నీకు తెలియందేముంది, అన్నీ తెలుసుండి మళ్ళీ నన్ను అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. ఒకనొక ఉద్దేశ్యంతో కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, తన విల్లుని పూజించి ఆ వింటికి యాగం చేస్తున్నాడు. ఆ యాగం చతుర్దశిని మొదలవుతుంది, అమావాస్య నాడు పూర్తవుతుంది. ఇక్కడే ఒక టెక్నిక్ కనిపెట్టండి, ఈ యాగం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు చేస్తున్నట్ట, అమావాస్య నాడు పూర్ణాహుతి చేస్తట్ట. ఆ యాగానికి నిన్ను తీసుకురమ్మన్నాడు. నేను ఎందుకు మళ్ళీ అంటున్నానంటే ఈ మాట, మీకు భవిష్యత్తులో కథలో కొన్ని విశేషాలు తెలుస్తాయి, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఎందుకు ఈ మాట అన్నాను. కాబట్టి చతుర్దశి నాడు యాగం చూడ్డానికి రమ్మని, ఆ సమయంలో పశు విశేషణములు, పశు బలుడిస్తట్టు వాడు, వాడి దగ్గర ఒక భైరవ విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం దగ్గర జంతువుల్ని నరుకుతాడు, అవన్నీ చూడ్డానికి మిమ్మల్ని రమ్మన్నాడు. కుస్తీ పట్లు మొదలైన ఏర్పాటు చేశాడు, అవి కూడా చూడ్డానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. నన్ను రథంతో పంపాడు, నా రథం మీరు ఎక్కువస్తే మిగతా వాళ్ళంతా ఎడ్ల బళ్ళల్లో వస్తారు, రేపు త్రయోదశి నాడు ప్రయాణం, చతుర్దశి అమావాస్య మీరు అక్కడ ఉండాలి, అది వాడి కోరిక. రేపు సూర్యాస్తమయం లోపు మనమందరం కంసుడి నగరానికి వెళ్ళాలి. మహారాజు గారిని చూడ్డానికి రమ్మని ఆయన ఆహ్వానించాక రాకుండా ఉండకూడదు. కానుకలు కూడా పట్టుకురండి. ఇది మీకు, నందుడికి, అందరికీ కంసుని తరపున నా ఆహ్వానం. ఇది కంసుడి ఆహ్వానం, నేను చెబుతున్నాను. ఆయన ఉద్దేశ్యం నీకు తెలుసు. ఏమంటావు అనగానే చిరునవ్వు నవ్వి, మహారాజు మా అందరికీ కంసుడు, అంతటి మహారాజు గారు ఆజ్ఞాపిస్తే యజ్ఞమునకు రాము అండం తప్పు, వస్తాం అని నాన్నగారికి ఇస్తే, నాన్న భూనాథుడు కంసమహానాథుడు యజ్ఞమునకు రమ్మన్నాడు, కాబట్టి రేపే ప్రయాణం, తెల్లవారుజామున లేవండి, స్నానాలు చెయ్యండి, మంచి మంచి బట్టలు కట్టుకోండి, రాజుగారి యజ్ఞం చూడ్డానికి ఈ అక్రూరుడి రథంలో నేను బయలుదేరతాను, మీరు కూడా మీ బళ్ళు సిద్ధం చేసుకుని మీ మీ ఓన్ వెహికల్స్లో బయలుదేరండి. రాజుగారికి కానుకలు పట్టుకెళ్ళాలి. మహారాజు గారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. శాస్త్రం ఏమిటంటే, చిన్న పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు, ఇలా పురాణాలు వినడానికి వచ్చేటప్పుడు, సద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహారాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అనారోగ్యంతో ఉన్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి కానుక పట్టుకెళ్ళాలట. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మహారాజు గారి దగ్గరికి వెళుతున్నాం కదా, మీ మీ నేర్పుతో కానుకలు పట్టుకురండి. గంధం చెక్కలు, పెరుగులు, పాలు, చింతపండు, పప్పు, ఉప్పు, ఈ అటవీ సంపదలు పట్టుకెడదాం. దాంతోపాటు రాజుగారికి చాలా ఎడ్లు, గుర్రాలు ఉంటాయి కదా, వాటికి పెట్టడానికి పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇవన్నీ పట్టుకెడదాం. కొంచెం గడ్డి రాజుగారికి కూడా పట్టుకెడదాం, ఆయనకు కూడా గడ్డి పెడదాం. అన్ని సిద్ధం చెయ్యండి అనగానే అందరికీ ఆనందం కలిగింది. ఎందుకని, కృష్ణుడికి స్నేహితులు ఉన్నారు కదా, కృష్ణుడి యొక్క వయస్సు కలిగిన వాళ్ళు, కృష్ణుడి కంటే కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు. ఈ పిల్లలు అన్నారు, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూసిన ఈ అడవిలో పడున్నాం పల్లెటూళ్ళలో, ఒక్కసారి కూడా సిటీకి వెళ్ళలేదు. ఆహా, ఈ వంకతో సిటీకి వెళ్ళి చక్కగా సైట్ సీయింగ్ చూడొచ్చు, అదృష్టం బాగుంటే మైసూరు కూడా వెళ్ళి సుఖవనము చూడొచ్చు, కాబట్టి మనందరం కూడా సిద్ధమైపోదాం అనుకున్నారట. పిల్లలకి చాలా హుషారుండయి. మొదటిసారిగా రైలు ప్రయాణం చేసేటప్పుడు నేను చిన్నప్పుడు నిద్రపోతే ఒట్టు, అలాగ ప్రయాణం అంటే భలే హుషారుగా ఉంటుంది, నాలుగు సార్లు తిరిగాక విరక్తి ఉంటుంది. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు విమానం అంటే విమానం అనుకునేవాళ్ళం, అమెరికా అంటే అమెరికా అనుకున్నాం, ఇప్పుడు అమెరికా వెళ్ళిరావాలంటే విసుగొస్తుంది, 16 గంటలు ప్రయాణం చేయాలంటే. ఎప్పుడైనా అంతే, కొత్త పెచ్చగాడు అంటారు, కొత్త పెచ్చగాడు పొద్దురగడని ఓ సామెత ఉందిలేండి, కొత్తగా ఒక కథ చెప్పాలి మీకు ఇక్కడ. పాపం పూర్వకాలంలో ఈ కాలినడకన ప్రయాణాలు చేసే రోజుల్లో ఒక కుర్రాడికి పెళ్ళయింది. మొదటిసారిగా పండక్కి రమ్మని అత్తగారు సంక్రాంతి పండక్కి రమ్మన్నారట అత్తమామ. వీడు ఏమనుకున్నాడు, మొదటిసారిగా అత్తారింటికి వెడుతున్నాడు కదా, అందుకని నా గొప్పతనం చూపిద్దాం, గుర్రం ఎక్కి వెడదాం అనుకున్నాడు. వీడికి గుర్రం నడపడం రాదు. అయినా సరే ఏం చేశాడు, ఊళ్ళో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని అద్దెకి పుచ్చుకున్నాడు. రోజుకు 1 రూపాయి కాసు చొప్పున అద్దెకిచ్చి ఒక గుర్రం తీసుకున్నాడు. అలాగే వీడికి మంచి బట్టలు లేకపోయినా అద్దెకిచ్చే షాపులు ఉంటాయండి, కోటు గీటు దగిడి గిడి మంచి పంచి గించి తెచ్చుకుని అద్దెకి ఇవి కట్టుకుని టిప్ టాప్గా డ్రెస్ చేసుకుని గుర్రం ఎక్కి అత్తారింటికి బయలుదేరాడు. పొద్దుట బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు వీడు, కానీ వీడికి గుర్రం నడపడం రాదు, గుర్రం కింద పారేయడం, అటు తిప్పడంతో తల ప్రాణం తక్కువచ్చింది. నడపడం చేతకానప్పుడు ఎందుకు, అత్తగారి దగ్గర ఎందుకు లేనిపోయిన నాటకం ఆడడం. సరే, మొత్తం మీద చీకటి పడే సమయానికి కటిక చీకట్లో అత్తారూరికి వెళ్ళాడు ఈ గుర్రం నడపలేక. ఇప్పుడు వీడి బాధ ఏమిటంటే, ఈ చీకట్లో అత్తారింటికి వెడితే నా డ్రెస్సు, నా గుర్రం ఎవడు చూస్తాడు, అదే వెలుతురులో పెడితే ఓహో ఫలానా వాళ్ళు అల్లుట్టు వీడు, వీడు మంచి బలే ఉన్నాడని నన్ను చూస్తారు, కాబట్టి ఈ రాత్రికి ఈ చీకట్లో ఇక్కడ ఆగిపోయి పొద్దుటెడితే నన్నంతా చూస్తారు అనుకున్నాడు పాపం. అందుకని ఊరికి చివరిలో ఆగిపోయాడు. అక్కడ ఒక పాడుబడిన సత్రం ఉంది. ఆ సత్రం దగ్గర గోచి గుడ్డ పెట్టుకుని ఒకడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఈ సత్రం మేనేజర్ గారు ఎవరంటే, వాడు ఎగాదిగా చూసి, ఈ గోచిగాడు, ఐఆమ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ సత్రం అన్నట్ట. ఆ సత్రం చూస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అనగానే, ఏమండి మా అత్తారింటికి వెడదాం అనుకున్నానండి, చీకటి పడిందండి, పొద్దుటి వెడితే నా డ్రెస్సు, నా గుర్రం చూసి వాళ్ళంతా నా టీవీని చూసి మెచ్చుకుంటారు, ఈ రాత్రికి ఇక్కడ పడుకోవచ్చా అంటే పడుకోవచ్చు అన్నట్ట. సరే, వాడు ఆ సత్రం దగ్గర గుర్రాన్ని స్తంభానికి కట్టాడు. ఆ తర్వాత, ఏమండి ఈ రాత్రికి ఇంత అన్నం పెడతారా అన్నట్ట. నా దగ్గర ఏముంది అన్నం పెట్టడానికి, ఈ సత్రం పాడుపడిపోయింది, ఏదో మేనేజ్మెంట్ అంటే చేస్తున్నాను కానీ ఇక్కడ భోజనాలు లేవు, కానీ ఒక పని చేద్దాం, నాకు ఆకలిస్తుంది నీకు ఆకలిస్తుంది అంటే పొద్దున్నుంచి గుర్రం అటు ఇటు తిప్పి కింద పారేయటం వల్ల బాగా ఒకటే ఆకలండి అన్నట్ట. అయితే ఒక పని చెయ్యి, ఈ పక్కనే ఒక ఊరుంది, ఆ ఊట్లో ముష్టెత్తుకు వచ్చామంటే ఇంత అన్నం వస్తుంది, మన ఇద్దరం చెరిసగం తిందాం అన్నట్ట. సరేనండి అన్నాడు. వీడు ఆకలిస్తుందిగా మరి ముష్టికి బయలుదేరాడు. ఈ బట్టలతో ముష్టి కడితే ముష్టి ఎయ్యరు, మూతి మీద ఈడ్చేస్తారు. కోటు వేసుకుని ముష్టి ఏమిటి కాబట్టి ఆ బట్టలు ఎక్కడిప్పు, నా గోచీ పెట్టుకో అని వీడి గోచీ అడిగి పెట్టి ఆ బట్టలు ఇప్పించాడు. ఇప్పుడు వీడి గోచీ పెట్టుకుని పాపం ఈ కొత్తల్లుడు గారు ముష్టి చెప్పు పుచ్చుకుని ఆ పొరుగు ఊరికి దగ్గరలో ఉన్న ఊరికి ముష్టికి వెళ్ళాడు. కర్మగాలేది వాళ్ళ అత్తారు ఊరు, వాడికి తెలియలేదు, మర్చిపోయాడు వాడు. ఈ అత్తారు ఊరికి వెళ్ళి భిక్షాందేహి అనగానే ఒక ఆవిడ పండగ కథ తెల్లారితే అందుకని బూరిలేసింది. వీడికి ఆనందం వచ్చేసింది, ముష్టి ఎంత తేలికేమో అనుకున్నాడు వాడు. అందుకని ఎప్పుడైతే బూరెలు పడ్డాయో ఈ హుషారులో పక్కింటికి వెళ్ళి భిక్షాందేహి అంటే బొబ్బట్లు వేశారు. ఈ ఆనందంలో వీడు కంగారు పడి అత్తారింటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్ళి కొత్త బెచ్చగాడు కదా చీకట్లో పొద్దెరగడు అంటారనమాట, అదనమాట పొద్దు గ్రహించలేక అత్తారింటికి వెళ్ళి భిక్షాందేహి అనగానే ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని అత్తగారు దీపం పుచ్చుకుని బయటకు వచ్చింది. అన్నం పుచ్చుకుని దీపం పుచ్చుకుని వస్తే ఎదురుగుండా గోచీ గుడ్డ పెట్టుకుని ముష్టి చెప్పు పెట్టుకుని అల్లుడు కనబడ్డాడు. ఇంకా చూడండి అత్తగారికి మతిపోయింది. నాయన అల్లుడా, అంత డబ్బు ఉన్నవాడు ఇదేం కర్మరా ముష్టి ఎత్తుకోవడం అంటే వీడికి ఏడుపు వచ్చి దుఃఖమాగల. ఎందుకని మంచి కోటు వేసుకుని పంచి కట్టుకుని గుర్రం మీద వచ్చి టీవీ చూపిద్దాం అనుకుంటే చివరికి గోచీతో ముష్టి ఎత్తుకోవాల్సి వచ్చింది అత్తగారి దగ్గర. దాంతో ఇంక ఒకటే ఏడ్చి ఈ విషయం చెబితే వాళ్ళు నవ్వుతారు కదా, అందుకని అసలు విషయం దాచి ఏం చెప్పరు అత్తగారు, గుర్రం ఎక్కువ వస్తుంటే దొంగడు నా మీద పడి నన్ను కొట్టి నా గుర్రం నా కోటు ఎత్తుకుపోయాడు, ఈ గోచి ఇచ్చాడండి, నేను చూసుకోకుండా ఇక్కడికి వచ్చాను అన్నట్ట. పోతే పోయింది నేను ఆయన గుర్రం పోతే పోయింది, నువ్వు దక్కావు అని అత్తగారు లోపలికి తీసుకెళ్ళి ఆ గోచి ముందు అవతల పారేరా బాబు కంపు గోచి ఎన్నాళ్ళు ధరించాడో ముష్టాడు దిక్కుమాలుడు గోచి అని వాడికి తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు ఇచ్చింది. నిజంగా ఈ పూట వాడు చచ్చిపోయినంత పని అయిందనమాట వాడికి. పొద్దున్నే వెళ్ళండి ఊరవతలకు వెళ్ళి ఆ దొంగల్ని తన్ని నా గుర్రం కోటు తెచ్చుకుంటానన్నట్ట. ఇంక దొంగల జోలికి వెళ్ళద్రా అంటే దొంగ కట్ చెప్పాడు వీడు, అందుకని దొంగలు వద్దేం వద్దు బతికే చాలులే అంది అత్తగారు. సరే ఈ రాత్రి వీడికి నిద్ర పట్టక పొద్దుటే అత్తగారికి పెళ్ళడానికి ఎవరికీ చెప్పకుండా ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ఆ కోటు గుర్రం తెచ్చుకుందామని వెళ్ళాట. తీరా అక్కడికి వెళ్తే గుర్రం లేదు కోటు లేదు, రాత్రి ఉన్నటువంటి మేనేజర్ గారు ముందే లేరు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరో కట్టెలు కొట్టుకునేవాడిని, ఇక్కడ ఒక మేనేజర్ ఉండాలంటే నీ మొహానికి మేనేజర్ ఏమిటి అయ్యా, ఇది కూలిపోయిన సత్రం, ఇది శ్మశానం, శ్మశానం దగ్గర సత్రం ఏంటి నీ మొహం, వాడు ఎవడో దొంగాడు ముష్టాడు నీకెవడో టోపీ వేశాడు అన్నారట. అప్పటి నుంచి కొత్త బిచ్చగాడు పొద్దెరగడం కథ మొదలైంది. కాబట్టి అత్తారింటికి ఫోజులు పెడితే ఇలా అవుతాయి, ఫోజులు పెట్టి అత్తారింటికి పెడితే ఉన్న గాజులు కూడా పోతాయి. కాబట్టి అప్పటి నుంచి ఏదో సామెత. ఇప్పుడు వీళ్ళు మొదటిసారి కదా, అందుకని ఏమైనా ఆనందంతో సిటీ చూడాలి అవి చూడాలి ఇవి చూడాలి అనుకుని నిద్ర పట్టలేదట పాపం వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అక్రూరుణ్ణి పిలిచి, అక్రూరా ఈ పూటకి నేను పెట్టే భోజనం చెయ్యి అని మంచి పిండి వంటలతో కూడిన భోజనం పట్టుకొచ్చాడు. సొంతంగా కృష్ణుడు వండి తెచ్చిన పాయసాన్నం పాలతో చేసిన అన్నం పెట్టట, క్షీరాన్నము గుడిచి అని స్పష్టంగా చెప్పారు. ఆవు పాలతో కృష్ణుడు తయారు చేసిన మంచి పాయసం ఇస్తే అక్రూరుడు తిని ఆహా భగవద్దుడా నీ చేతి అన్నం వద్ద తినే యోగం నాకు ఇచ్చావా, ఇంత గొప్ప పాయసం ఇచ్చావా, ఈ ప్రసాదం నాకు అందించావా అని మెచ్చుకుని ఆ ప్రసాదం తిన్నాడు. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. అక్రూరుడు లేచి స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని రథం సిద్ధం చేశాడు. బలరామకృష్ణులు అలంకారం చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అలాగే నందుడు తక్కిన గోపాలకులు ఎడ్లబళ్ళు సిద్ధం చేసుకుని పిల్లలతో పాటు వాళ్ళు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ విషయం గోపికలకి తెలిసింది. గోపికలంతా ఒకటే బెంగ పెట్టుకున్నారు. అయ్యో శ్రీకృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు బృందావనం విడిచి, ఇంకరాడు మాకు అర్థమైపోయింది, ఎందుకంటే సిటీలోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ పల్లెటూళ్ళకి వస్తారా, రారు రారు, అక్కడున్న భోగాలు అక్కడున్న స్త్రీల యొక్క సౌఖ్యాలు పొంది ఈ కృష్ణుడు వెనక్కి రాడు, ఎంత అన్యాయం జరుగుతోంది మాకు, ఈ కృష్ణుడు ప్రయాణం ఆపి ఇక్కడే ఉంటే బాగుండనుకుని దేవుడికి మొక్కుకున్నారు. ఇంతలో ఒక ఆవిడ లేచి, ఈ బ్రహ్మగాడు కనపడ్డాడా, వాడి నాలుగు బొగ్గల్లో నాలుగు పోట్లు పొడుస్తాను, ఎందుకంటే బ్రహ్మ రాసిన రాత ప్రకారం ఇదంతా జరుగుతుంది. మేటి గృహస్థు అంచు మరి మిక్కిలిన మితిమమ్మా, ఈ బ్రహ్మ గృహస్థుడు అని మేము నమ్మాం కానీ వీడికి సద్బుద్ధి లేదు, మా అందరికీ కృష్ణుణ్ణి భర్తని చేసి ఇప్పుడు ఆ భర్తగా ఉన్న కృష్ణుణ్ణి మాకు దూరం చేస్తున్నాడు, ఇటువంటి రాత రాసిన బ్రహ్మగారిని ఏం చేస్తే పాపం ఉంటుంది, అమ్మా సరస్వతి నువ్వైనా బ్రహ్మకి చెప్పి కృష్ణుడు మాకు దూరం అవ్వకుండా ఎప్పుడూ మా పక్కనే ఉండేటట్టు మధురా నగరమునకు వెళ్లకుండా శాశ్వతంగా బృందావనంలో ఉండేటట్టు రాతరాయకూడదా అని కొంతమంది భారతికి ఈమెయిల్ చేశారు.